नरं सेवा नरोत्तमं सतिं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके भक्तिर्भवति नैष्टिके। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ఈరోజు ప్రాతకాలం సత్సంగ్ మీ అందరికీ ఆహ్వానం అభినందన. రాధా గోవిందే వస్తు వృంద శ్రీ బాలాజీ వెంకటేశ్వర లక్ష్మీ భగవాన్ గోని కాయ సభ ఆశీర్వాద ప్రాప్తి అందరికి ఆశీర్వాదం దొరకగా ఈరోజు శ్రీమద్ భాగవతం నమస్కందం పదవాధ్యాయము శ్లోకం సంఖ్య 2 దాని గురించి చర్చించది. 8వ తేదీన రామనవమి ఉన్నందువల్ల రామాయణం ఆ సందర్భంగా రామాయణం గురించి మాట్లాడాలి. తస్యాపి భగవాన్ ఏషా సాక్షాత్ బ్రహ్మ మయో హరిహి అంశాంశేన చతుర్థాగాద్ పుత్రత్వం ప్రార్థితః సురాయ రామలక్ష్మణ భరత శత్రుఘ్న ఇతి సంజ్ఞయా. తస్యాపి భవానీశ సాక్షాద్ బ్రహ్మమయో హరిః అంశాంశేన చతుర్థాగాత్ పుత్రత్వం ప్రార్థితై సురై రామలక్షణ భరత శత్రుఘ్న. ఓమ జ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చచ్చున్మీలితం యేన తస్మై శ్రీగురవే నమః. మూకం కరోతి వాచాలం పంగం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం పరమానందమాధవం శ్రీచైతన్యమీశ్వరం. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మయ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంచ శ్రీరూపం సాగరజాతం సహగణరఘునాథానుతం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాం సహగణాలలితా శ్రీ విశాఖానుతం చ. నమో విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినిచి నామనే. నమస్తే సారస్వతీదేవే గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి పంచతత్వాత్మకం కృష్ణం భక్తిరూప స్వరూపకం భక్తావతార భక్తాఖ్యం నమామి భక్తశక్తికం. హే కృష్ణ కరుణా సింధు దీనబంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమస్తుతే. తప్తకాంచన గౌరంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. వాంచకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనిభ్యో వైష్ణవేభ్యో నమో నమః. సంకర్షణ కారణతో యశాయ గర్భోదశాయ తపయుద్ధశాయ శేషశ్చ యశ్చాంశ స నిత్యానందాఖ్య రామ శరణం మమస్తు. ఓం నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరతిశే నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే. సమస్త భక్తజనులకు హరే కృష్ణ. ఈరోజు ఈ శ్లోకం సెలెక్ట్ చేసింది ఏంటంటే రామకృష్ణ రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు
విష్ణు తత్వం అని క్లియర్గా అందరికీ తెలియాలి. ఇందులో సందేహం ఏమాత్రం ఉండకూడదు. కొందరి అనుమానం ఉంటుంది, ఆ కాదు వీళ్ళు వాల్మీకి మహర్షి వాళ్లను భగవంతునిగా అవి చేశారు, రామ్ కొందరు కవులు భక్తులు భగవంతుని చేశారు అని అపోహ ఉంటుంది. అది క్లియర్, మన భక్తులకు ముఖ్యంగా శుద్ధ క్లియర్గా ఉండాలి. ఎందుకంటే మనకు భగవంతుడు అయినప్పుడే మనం భక్తి చేయొచ్చు, భగవంతుని భక్తి చేస్తుంది. అది ఎంతవరకు స్పష్టంగా మనకు తెలియదు, ముందుకెళ్ళడం కష్టమైపోతుంది. భక్తిలో ఏమాత్రము అనుమానానికి ఆస్కారం లేదు, దానికి ఖచ్చితంగా మనం క్లియర్గా ఉండాలి అన్నమాట. వ్యాస మహర్షి సుఖదేవి గోస్వామి భాగవతంలో చెప్తున్నారు, భగవంతుడు శ్రీరాములు భగవంతు శ్రీహరి శ్రీకృష్ణు యొక్క చతుర్వ్యూహం అన్నమాట. చతుర్వ్యూహం అంటే శ్రీకృష్ణుడు మొదటిసారిగా అతని విస్తరణ ఎవరు? బలరాముడు. బలరాము నుంచి మళ్ళీ నాలుగు వ్యూహాలు వస్తాయి, వాసుదేవ సంకర్షణ ప్రద్యుమ్న అనిరుద్ధ. వీళ్ళందరూ నాలుగైనా నాలుగు సమాన శక్తి గల వాళ్ళే. అందులో ఏమి ఒకరికి ప్రద్యుమ్నకి శక్తి తక్కువ, వాసుదేవునికి ఎక్కువ కాదు, అందరికీ సమాన శక్తులే. ఫంక్షనరీ డిఫరెన్సెస్ తర్వాత ఎప్పుడన్నా మాట్లాడదాం. తర్వాత వైకుంఠాన్ని అధిష్టాత్రి దేవత కావాలి, అందుకని సంకర్షణ నుంచి నారాయణుడు ఎక్స్పాండ్ అవుతాడు. విస్తరణ ఎప్పుడైతే సృష్టిని నడపాలి, సృష్టిని సృజించాలి అని ఆలోచన వచ్చినప్పుడు నారాయణ నుంచి మళ్ళీ రెండవ చతుర్వ్యూహం సృష్టింపబడుతుంది, వాసుదేవుడు సంకర్షణ ప్రద్యుమ్న అనురుద్ధ. ఆ సెకండ్ సంకర్షణ నుంచి మహావిష్ణువు విస్తారమవుతాడు. మహావిష్ణువు ప్రథమ సృష్టి సర్గ అంటారు, అత్ర సర్గ విసర్గశ్చ, ప్రథమ సృష్టిని సర్గ అంటారు, బ్రహ్మ చేసే సృష్టిని విసర్గ అంటాం, సెకండరీ సృష్టి అది, ముఖ్యమైన సృష్టి సర్గ. మహావిష్ణువు ముఖ్యమైన సృష్టిని ఏంటి, ప్రధాను అవ్యక్త రూపంగా ఉన్న సృష్టి తత్వాన్ని మొత్తం ప్రధాను అంటాము, దాన్ని మహాతత్వంగా చేసి బ్రహ్మకి ఇచ్చేస్తాడు. పంచభూతాలను సూక్ష్మజీవులను కాలంతో సహా టైం ఫ్యాక్టర్తో సహా బ్రహ్మకు ఇచ్చేస్తే వాటన్నిటి తీసుకొని బ్రహ్మ జీవుల యొక్క కర్మను అనుసరించి ఒక్కొక్క శరీరాన్ని నిర్మించడం, అది బ్రహ్మ యొక్క పని. ఇది గౌణ సృష్టి, సెకండరీ సృష్టి అని విసర్గ అంటారు. ఎప్పుడైతే సృష్టిని సృష్టించాడు, విశ్వాన్ని సృష్టించాడో, విష్ణువానికి కూడా ఒక పరమాత్మ కావాలి. అందుకని మహావిష్ణువే గర్భోదశ విష్ణువుగా విస్తారమై అతని మళ్ళీ విష్ణు యొక్క విరాట్ పురుషుడు అవుతాడు. తర్వాత ఎప్పుడైతే సమస్త జీవులను సృష్టించారో, ఆత్మ శరీరంలో ప్రవేశించినప్పుడు మనం జీవిస్తాం అంతే, మనం పనిచేసే ఏ విధమైన పనిచేసే శక్తి మనలో ఉండదు, జీవిస్తాం. కానీ దీన్ని క్రియాత్మకంగా కావాలి, ప్రతి ఒక్క జీవితుడు జీవి కూడా క్రియాత్మకంగా కావాలంటే పరమాత్ముడు స్వయంగానే మహావిష్ణు నుంచి చిరోదక్షాయ విష్ణు విస్తారమై ప్రతి ఒక్క జీవిలో పరమాత్మ స్వరూపంగా ఉంటారు. ప్రతి జీవిలో, కేవలం మనుష్యులని కాదు, అన్నాంతరస్థ పరమాణు చరంతరాస్తం గోవిందమాది పురుషం తమహం భజామి. ప్రతి ఒక్క జీవిలో, పశువులు కానీ సర్పములు కానీ క్రిమికీటకాదులు కానీ, ప్రతి ఒక్క జీవి ఏదుందో, దేవతలు కానీ మనుషులు కానీ, పరమాత్మ లేనిదే ఎవరు క్రియాత్మకులు గారు, పనిచేసే శక్తి ఉండదు. దాని కొరకని విస్తారం. ఈ విధంగా మూడు పురుషావతారాలు, ఇంకెన్నో అవతారాలు, మొత్తం ఐదు రకాల వివిధ అవతారాలు ఉంటాయి. ఇందులో చతుర్వ్యూహం అన్నమాట. వీళ్ళు భగవంతుడి భర్త రామ లక్ష్మణ్ భర్త శత్రుఘ్నులు, వీళ్ళందరూ నాలుగు విష్ణుతత్వాలే, అందరు చతుర్వ్యూహాలే. అందులో ఎవరికి అనుమానం ఉండకూడదు. భరత్ శ్రీరాముల వారు వాసుదేవతత్వం, లక్ష్మణుడు సంకర్షణ ఆదిశేషతత్వం, భరతుడు ప్రద్యుమ్న తత్వం, శత్రుఘ్నుడు అనిరుద్ధతత్వం అన్నమాట. తర్వాత ముందు వెళ్ళాం. ఇది అందరికి స్పష్టంగా తెలవాలని ఈ శ్లోకం తీసుకున్నాం. నిన్న మనం కొద్దిగా భగవంతుడు అవతరించడానికి ఎలాంటి పరిస్థితులని భూలోకంలో వాటిని గురించి మనం చర్చించాం. ఈరోజు కొద్దిగా ముందుకెళ్ళేది మొదట రాశ్రామల వారి స్తుతించేసి, శ్రీరామ శరణం సమస్త జగతాం రామం వినా కాగతి, రామేణ ప్రతిహన్యతే కలిమలం రామాయ కార్యం నమః, రామత్రస్యతి కాల భీమభుజగం రామస్య సర్వం వశే, రామే భక్తిరఖండితా భవతు మే రామాత్మమేవాశ్రయ. నాన్యాస్పృహా రఘుపతే వృధస్మదీయే సత్యం భవామి చ భవనాఖిలాంతరాత్మ భక్తిం ప్రయచ్చ రఘుపుంగవ నిర్భరామి కామాదిదోషరహితం కురు మానసం చ. అతులిత బలధామం హేమశైలావదేహం ధనుజవన కృశానం జ్ఞానినామగ్రగణ్యం సగలగుణ నిధానం వానరానామధీశం రఘుపతి ప్రియభక్తం వాత జాతం నమామి. రఘుపతి ప్రియభక్తం వాత జాతం నమామి. ఎంతవరకు భగవంతుని యొక్క ఆశీర్వాదము ఉండదో అంతవరకు భగవంతుని గురించి చెప్పడం కష్టం. రెండవ స్కందంలో సుఖదిగ్ గోస్వామి, రెండవ స్కందంలోని సుఖదిగ్ గోస్వామి ప్రవేశమవుతాడు. ఐదారు అధ్యాయాలు మాట్లాడినాక ఎప్పుడవుతే పరిచిత్ మహారాజు సృష్టి గురించి అడుగుతాడో అప్పుడు ఎంబడే అంతవరకు భగవంతుని స్మరించలేదు, భగవంతుని గురించి మంగళాచరణ గీతం చేయలేదు. ఎప్పుడవుతే సృష్టి గురించి చెప్పమన్నాడో అప్పుడు ఎంబడే భగవంతుని స్మరించాడనమాట. ఎందుకంటే సృష్టి భగవంతుని క్రియ, భగవంతుని యొక్క ఆశీర్వాదం లేని భగవంతుని చేసిన ఏ పనులను లీలను గురించి చెప్పడం సాధ్యం కాదు, సంభవం కాదనమాట. అందుకని మనం భగవంతుని గురించి మాట్లాడాలంటే మొదట భగవంతుని యొక్క ఆశీర్వాదం కొరకు భగవంతుని స్తుతించాలి. అందుకని శ్రీరాముల వారిని స్తుతించాము. ఈరోజు నిన్న మనం రాముడి వల్ల ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి మనకు విశదంగా మాట్లాడినాం. తర్వాత రెండు స్థితులు ఉన్నాయి, ఒకటేమో దేవలోకంలో సమస్త దేవతలందరూ క్షీరసాగారానికి వెళ్ళాలి, భగవంతుని ప్రార్థించాలి అనుకుంది. అదే సమయంలో ఇక్కడ భూలోకంలో ఏమవుతుంది, భూలోకంలో అయోధ్య నగరిలో, అయోధ్య చాలా మను మహారాజు ప్రథమ సృష్టి అప్పుడే మను మహారాజు అయోధ్యను సృష్టించాడు, చాలా విశాలమైంది, 12 యోజనాల పొడు, 3 యోజనాల విస్తారం అయోధ్య నగరం. 12 యోజనాలు అంటే ఒక యోజనానికి ఎన్ని మైళ్ళు, 8, 12 × 8 96 మైళ్ళ పొడువు, 3 యోజనాలు అంటే 24 మైళ్ళ వెడల్పు. అంత పెద్ద నగరం, ఇప్పుడు చిన్నగా ఉంది, అంత పెద్ద విశాలమైంది. అలాంటి నగరాన్ని రాజవీధులు అన్ని చాలా వర్ణంగా వర్ణించే ఒక అధ్యాయము అయోధ్య నగరం రాజవీధులను ఏ విధంగా ఉన్నాయి అలంకరించి దాని గురించి వర్ణన అవుతుంది. మనం అంత డీటెయిల్ గా వెళ్ళడానికి సమయం ఉండదు, కానీ అలాంటి అయోధ్య నగరాన్ని పాలించే వాళ్ళు రఘువంశీయులే, ఇక్ష్వాకువంశీయులు. మనం ఈ కథ అయినప్పుడు, ఈ రామాయణం కథలో, అప్పుడు దశరథ మహారాజు రఘువంశంలో, ఇక్ష్వాకువంశంలో, సూర్యవంశంలో ఎన్నో తరాలు వచ్చిన తర్వాత రఘు మహారాజు వచ్చాడు. మాంధాత నుంచి రఘు మహారాజు, రఘు కుమారుడు అజ, అజ కుమారుడు దశరథుడు అన్నమాట. దశరథ మహారాజు ధర్మయుక్తంగా పాలన చేసేవాడు, రాజకీయ కారణకంగా ముఖ్యుడు. 3 భార్యలున్న కౌసల్య, కేకేయి, సుమిత్ర ముగ్గురులు పట్రాణులు. కానీ కొన్ని చోట్ల అతనికి 100 భార్యలు ఉన్నారు, ఎందుకంటే రాజకీయ కారణంగా కొందరు పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది సంధి శాంతి కొరకని. పోతే ఇతను పెళ్లి చేసుకున్నప్పుడు మహర్షి, అతని గురువు వశిష్ఠ మహర్షి ఆజ్ఞ తీసుకోకుండా చేశాడు. అందుకని అప్పుడు మనసులో కొంత గ్లానింది. కానీ ఇన్ని పెళ్లిళ్ళు ఎందుకు చేసుకున్నారంటే ఎవరు పుత్రులు లేరు, కౌశల్య నుంచి పుత్రులు లేరు. మొదట పుత్రి కూతురు పుడితే అతని మిత్రుడైన రోమపాదునికి దత్తత స్వీకరించాడు. వరుసపుత్రి శాంత అని, దశరథ పుత్రి అయిన రోమపాద మహర్షి అంగదేశ రాజు ఆమె ఇద్దరు మిత్రులైనందుకు దత్త స్వీకరించి దత్తపుత్రికి అయిపోయింది రోమపాద మహర్షికి. పుత్రులు ఎవరు లేరు, 6500 వయసు ఉంది, ముసలోడు అయిపోయాడు, ఇంతవరకు పుత్రులు లేరు, నా తర్వాత ఈ ఇక్ష్వాకువంశకన్నే సమాప్తమైపోతుందని చింతతోటి ఒక రోజున అందరి మంత్రులను, జాబాలి మహర్షి, వశిష్ఠ మహర్షిని అందరు పిలిచి మంత్రణ చేశాడు. మంత్రణ చేస్తే అందరూ ఇచ్చారు, మీరు అశ్వమేధ యజ్ఞం చేయాలి, పుత్రకామిష్టి యజ్ఞం చేయాలి. సరే, పుత్రకామిష్టి యజ్ఞం చేయాలి, దానికి సుమంత్రుడు ఒక కథ చెప్తాడు. మహారాజు ఒక్కప్పుడు సనక సనాతన మహర్షులు చతుర్కుమారులు మీ గురించే వాళ్ళు మాట్లాడారు. ఋష్యసింహ మహర్షి దశరథ మహారాజు దగ్గరికి వచ్చి అతడు పుత్రకామేష్టి యజ్ఞం చేస్తాడు, దాని ఫలితంగా నాలుగు కుమారులు జన్మిస్తారు అని చెప్పాడు. ఆ వృషశృంగిని మీరు అయోధ్యకు తీసుకురావాలి. ఎలా తీసుకురావాలి, ఎక్కడున్నాడు అంటే ఇప్పుడు కథ చెప్తాడు. వృషశృంగుడు ఎవరు, మన దగ్గర వశిష్ఠ మహర్షి ఉన్నాడు, అతని కాదని విశ్వశృంగిని ఎందుకు తీసుకురావాలి? వశిష్ఠ మహర్షి స్వయంగా ఒప్పుకుంటాడు, పుత్ర కామేష్టి యజ్ఞం చేసే అధికారము విశ్వశృంగుడి, అథర్వవేద జ్ఞాత అతనికి, కనుక అతనే. కొన్నిసార్లు వశిష్ఠ మహర్షి స్వయంగా అంత శక్తి ఉన్న దైవ ప్రేరణ వల్ల అతన్ని చేయించరు, శక్తి సంపన్నుడు, అధికారం ఉంది, కానీ ఆ అధికార గౌరవాన్ని ఋషశృంగ మహర్షికి ఇవ్వాలనుకుంటాడు. కనుక అతను కూడా ఋషశృంగ మహర్షిని తీసుకొచ్చి యజ్ఞాన్ని సంపన్నం చేయమని అతను ఆజ్ఞిస్తాడు. సుమంతుడు అతని మంత్రి ఋషశృంగుని కథ గురించి చెప్తాడు. కశ్యప్ మహర్షి ఎవరు, బ్రహ్మ మానస పుత్రుడు. ఇప్పుడున్న ఈ విశ్వంలో నాన్ని సంత ప్రజా ఉత్పత్తిలో ఒక మనుషులే గారు, పశువులే కానీ సర్పాలే కానీ పక్షులు ఇవన్నీ 85% వరకు కశ్యప్ మహర్షి సంతానమే. అలాంటి ప్రజాపతి అయిన కశ్యప్ మహర్షి యొక్క పుత్రుడు విభాండక మహర్షి, అతనికి ఒక కొడుకు పుట్టాడు, అతని ఋషశృంగుడు. పుట్టినప్పుడు కొన్ని కారణంగా అతని భార్య వెళ్ళిపోయినందుకు విభాండక మహర్షికి స్త్రీ అంటే అత్యంత కోపం, అసూయ. దానివల్ల తన కుమారుడికి ఎలాంటి పరిస్థితులు అయినా సరే స్త్రీ అంటే ఎవరు తెలియకూడదు అని ఘోరమైన అడవుల్లో ఒంటరిగా ఉంటూ చుట్టుపక్కల ఎలాంటి జనాలు రాని, పురుషులను రానివ్వడు, స్త్రీలను రానివ్వడు, అంతే. ఆ విధంగా తన కుమారుని పెంచి చిన్నప్పటి నుంచి సమస్త వేదాధ్యయనం చేయించి అన్నిట్లో పారంగతుని చేశాడు. నైష్టిక బ్రహ్మచారి, సమస్త వేద పారంగవేత్త, అధర్వ వేద జ్ఞాత, అలా అయిన ఋషశృంగ మహర్షి రావాలి. ఎలా తీసుకురావాలి? నేను కథ ఏంటంటే రోమపాద మహర్షి, రోమపాద మహారాజు పాలించే రాజ్యం అంగరాజ్యం. ఒకప్పుడు చాలా కాలం వచ్చింది, ఎందుకంటే రాజు ఏమన్నా పని పాపకృత్యం చేస్తే జనాలు కష్టాన్ని అనుభవిస్తారు అన్నమాట. తెలుసో తెలియక ఒకసారి పాపకృత్యం చేసినందువల్ల పూర్తిగా అంగ దేశంలో వర్షాలు లేవు, కాలం వచ్చింది. దాంతో ప్రజలు బాధ చూడలేక అందరి బ్రాహ్మణులను పిలిచి, నా వల్ల ప్రజలు ఇంత కష్టాన్ని అనుభవిస్తున్నారు, దీనికి ఉపాయం ఏంటి? బ్రాహ్మణులు మహర్షులందరూ చూసి, ఏ మహారాజా, దీనికి ఏం తిరుగులేదు, ఒకటే ఉపాయం ఉంది, ఒకవేళ ఋషశృంగ మహర్షి మీ రాజ్యంలో ప్రవేశిస్తే ఇంద్రుడు వర్షాలు ఇవ్వక తప్పదు. అతని తపస్సు శక్తి ఎంత ఉందంటే అన్ని విధాలైన ఏ నియమాలు ఉన్నాయని తప్పిపోతాయి, ఇంద్రుడు వర్షాలు ఇవ్వక తప్పదు, అది ఇవ్వస్తాడు. కానీ అతను తీసుకురావడం కష్టం, ఎలా తీసుకురావాలి? అందరూ బ్రాహ్మణులు పురోహితులు వల్ల దాడతారు, విభాండక మహర్షి మనల్ని శాపిస్తాడు, కనుక మేము తీసుకురావడానికి వెళ్ళడం సాధ్యం కాదు. కానీ ఒక ఉపాయం ఉంది, వాణిత్యం తీసుకురావాలంటే మన దేశంలో ఉన్న అత్యంత సుందరమైన గణికలు, గణికలు అంటే అర్థం తెలుసు కదా, వేశ్యలు. వేశ్యలు తప్పుగా తీసుకోకూడదు అర్థం, ఈ కాలంలో వేశ్య అంటే తప్పుడు అర్థం ఉంది, ఒకప్పుడు వేశ్య అర్థం వేరే, మళ్ళీ ఎప్పుడన్నా చర్చించాం దీని గురించి. గణికలను అందమైన గణికలను వాళ్ళకి చెప్పాలి, ఒకవేళ మీరు ఏ విధంగా ఉపాయం చేసి ఋషశృంగిని అంగరాజ్యంలోకి తీసుకొస్తే మీకు మంచి బహుమానం ఇస్తామని ప్రకటించండి, వాళ్ళు కోరిన బహుమానం ఇస్తాం. ఇది రాజకార్యం, ప్రజాహితమైన కార్యం, కనుక ఆ గణికలు కూడా అందరూ చాలా విభాండక మనిషి చేస్తే శపించవచ్చు, ఆ భయం కూడా వాళ్ళకు, అయినా సరే ప్రజల హితం కొరకని వాళ్ళు ఆ పని చేయడానికి అంత కష్టాన్ని రిస్క్ తీసుకోవడానికి తయారైపోయి అడుగుకి వెళ్ళిపోతారు. వాళ్ళు చాలా సుందరమైన ఆభూషణాలతో అలంకరించుకొని వెళ్ళిపోతారు. ఎక్కడ అయితే ఋషశృంగ మహర్షి ఆశ్రమం ఉందో దాని దగ్గరనే వాళ్ళు అక్కడ ఆగిపోతారు, గుడారం వేసుకొని ఆగిపోతారు. ఒక రోజున ఋషశృంగ మహర్షి తన తండ్రి ఆశ్రమం నుంచి బయటికి వెళ్ళినప్పుడు తిరుగుతూ వీళ్ళున్న ప్రదేశానికి వస్తాడు. వచ్చి చూస్తే ఇంత క్రితము తన తండ్రిని తప్ప ఎవరు చూడలేదు, మహర్షి పెద్ద గడ్డము, అది ముసలోడు. ఇప్పుడు చూసే గణికలు చూస్తే అత్యంత సుందరమైన రమణీయులు, చాలా ఆభూషణాలతో చాలా అందం ఉన్న దేవత కన్యల, వాళ్ళ అందాన్ని చూసి ఆకర్షింపబడి ఆశ్చర్యపోతున్నారు. మీరెవరు ఇక్కడ దేవలోకం నుంచి వచ్చారా, నన్ను అనుగ్రహించడానికి వచ్చినట్లా ఉన్నారు, మా ఆశ్రమానికి రాండి. మీరు మా ఆశ్రమానికి వస్తే మీలోను అర్ఘ్యపాద్యం ఇచ్చి మీరు గౌరవించి అవసరం నాకు దొరుకుతుంది. వాళ్ళు అందరూ గణికలందరూ ఋషంగ మహర్షి వెంబడి అతని ఆశ్రమానికి వస్తారు. వచ్చారు కానీ వాళ్ళకి భయం ఉంది, విభాండక మహర్షి ఎప్పుడు వస్తాడు అని. వచ్చినప్పటి నుంచి భయం, ఒక భయం ఉంది, ఒక రాజు పని కూడా పూర్తి కావాలి. వచ్చి అక్కడ కూర్చున్నాక తర్వాత అర్ఘ్యపాదం ఇచ్చి పూజా పునస్కారాలు అయిపోయాక ఋషశృంగ మహర్షి సంతోషంగా వాళ్ళతో మాట్లాడుతుంటాడు. అతను మాట్లాడే ఒక సంతోషం ఉంది, ఆకర్షణ పెరిగింది. నైష్టిక బ్రహ్మచారి అయినా ఆకర్షణ. అందుకని భాగవతంలో చెప్తారు స్త్రీకి దగ్గర కూర్చోకూడదని ఒంటరిగా. ఆ విధంగా మాట్లాడుతూ మాట్లాడుతూ ఈ గణికలు కొద్దిగా భయం, భాండక మనిషి వస్తాడో అని. కొంత తర్వాత సమయం తర్వాత వాళ్ళతను అడవులున్న కందమూలాలు కూడా తినడానికి ఇచ్చాడు. వాళ్ళు తిన్నారు, ఋషి ఇచ్చిన ఆశీర్వాద ప్రసాదం కనుక. తిన్న తర్వాత వీళ్ళు, మేము ఒకటి అనుష్ఠానం చేయాలి, అక్కడ వెళ్ళి వ్రతం ఉంది కనుక మాకు ఆ అగ్నివ్వండి, వెళ్తాం. మీరు మీ టైం వీళ్ళు ఉన్నప్పుడు మా దగ్గర రావచ్చు. వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినాక ఋషశృంగ మహర్షిలో మనసులో ఒక విచిత్రులు అయిపోయాడు. మనసులో ఒక రకమైన దుఃఖము అనిపించింది, అసంతుష్టి అయిపోయాడు. అతని కారణం అతనికి తెలియదు, కానీ వాళ్ళు వెళ్ళిపోతేనే అసంతుష్టితో బాధపడిపోయాడు. మరోజు తన తండ్రి మళ్ళీ వెళ్ళిపోయేసరికి ప్రాతకాలంనే అక్కడి నుంచి వెళుతూ ఆ గణికలున్న స్థానానికి వెళ్ళి వెళ్ళి చూసేసరికి గణికలు చూశారు, ఓ ఋషశృంగ మహర్షి వస్తున్నారు. వాళ్ళు అత్యంత సంతోషపడిపోయాడు. మహర్షి స్వయంగా వస్తున్నాడంటే ఆకర్షింపబడినాడు అని అర్థం కదా. ఇంకొని ఎందుకు వస్తారు మహర్షి? వచ్చేసరి వెళ్ళే ముందు ఏమైంది వీళ్ళు ఒక చెప్పలేదు. అతను ఎందుకు కొద్దిగా విచలూచితుడైపోయాడంటే, ఈ గణికలు ఆజ్ఞ తీసుకొని విశ్వశృంగుని ఆశ్రమం నుంచి వెళ్లే ముందు వాళ్ళందరినీ కౌగలించుకున్నారు. ప్రతి గణిక విశ్వశృంగుని కౌగలించుకొని ఆనందం తెలిపారు. శ్రీ స్పర్శ విచలితం చేసింది. ఆ విచలిత కారణంగానే మరోజు అతను వాళ్ళ ఉన్న ఆశ్రమం దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు కొన్ని మిఠాయిలు, అంత పూజా ఆర్ఘ్యపాద్యమైనాక కొన్ని మిఠాయిలు పండ్లు తినిపించాడు. అంతవరకు మిఠాయి ఏంటి, పండ్లు ఎక్కడ తెలు, అతను కందమూలాలు తినే మనిషి అన్న. ఎంత మధురంగా ఉన్నాయి దేవలోకంలో, ఇంత మధురంగా ఉండాలి కాదు, ఇంతకన్నా ఇంకా మధురంగా ఉంటాయి. మా ఆశ్రమానికి రాని ఇంకా మధురంగా ఉంటాయి చాలా. ఇది ఒక్కటి కాదు, ఎన్నో రకాలైన తిని పదార్థాలు ఉంటాయి అంతే. ఆ వాళ్ళ మాట అయిన ఆకర్షణతోటి వాళ్ళు ఎంబడి వెళ్తూ వెళ్తూ అంగ ప్రదేశానికి వెళ్ళి అంగరాజ్యానికి ప్రవేశించేలోసరికి అక్కడ వర్షం అవుతుంది, ఘోరమైన తీవ్రంగా వర్షం వచ్చేసరికి రోమపాద మహారాజుకు అర్థమైంది, ఆ ఋషశృంగ మహర్షి మా రాజ్యంలో ప్రవేశించాడు అని. ఎందుకంటే అది చిన్నం అన్నట వర్షం వచ్చింది. ఎంబడే రాజు సపరివారంగా పురోహితులతోటి అక్కడికి వచ్చి సాష్టాంగ దండోత్ ప్రణామం చేసి అభయస్తమని అడిగాడు. ఎందుకు అడిగాడంటే, ఒకవేళ అతని తండ్రి విభాండక మహర్షికి తెలిసిపోతే గణికలను పంపించి నా కుమారుని భ్రమించి రాజ్యానికి పిలిపించాలని కోపిస్తే నా రాజ్యాన్ని ధ్వంసం చేయొచ్చు, శాపం ఇవ్వచ్చు. కనుక అతని తండ్రి నుంచి అభయస్తం కొరకు నా ఆశీర్వాదం అడిగాడు అన్నారు. ఋషశృంగ మహర్షి చాలా సాధారణమైన కపటం లేదు, అభయం ఇచ్చాడు. రోమపాద మహారాజు అతని ఋషశృంగ మహర్షిని తీసుకొని తన అంతఃపురానికి వెళ్ళాడు. వెళ్ళాక అతను కూతురు శాంతనిచ్చి పెళ్లి చేశాడు. పెళ్లి చేసినాక అక్కడనే ఋషశృంగ మహర్షి రోమపాద అంగరాజ్యంలోనే రాజమహల్లోనే ఉన్నాడు. అన్నా వివాహమైనా సరే, ఒకవేళ శాస్త్రయుక్తంగా మీరు ఎప్పుడైతే పతి పత్ని వాళ్ళు గృహస్థ ఆశ్రమాన్ని నిర్వహిస్తూ వాళ్ళు కూడా బ్రహ్మచర్యమే, పతి పత్ని సమాగము ఒకటే సమయంలో ఉంటుంది, అది నిర్దిష్టమైన మనుస్మృతులు అని చెప్పారు. అదొక సమయం తర్వాత ఎప్పుడైతే మిగతా సమయంలో పత్నితో ఏం సంబంధం లేదు, తన తపస్సులు ఉంటాయని కూడా బ్రహ్మచారి అని ఆరో స్కంధంలో చిల్ల ప్రపాదుల వారు కూడా రాస్తారు. ఇది మన సంహిత ప్రకారం కూడా అతను కూడా బ్రహ్మచారి, కానీ కష్టం. గృహస్థ ఆశ్రమంలో పత్నికి దూరంగా ఉండడం చాలా కష్టం, ఆకర్షణ అలాంటిది. సరే, ఈ విధంగా ఇక్కడ ఉన్నాడు సుమంతుడు. మరియు సమస్త బ్రాహ్మణులు చెప్పిన సలహా ప్రకారము దశరథ మహారాజు స్వయంగా అంగరాజ్యానికి విచ్చేసి అంగరాజు రోమపాదుడుగా చాలా సంతోషిస్తాడు. చిరకాల మిత్రుడు దశరథ మహారాజు అయోధ్యరాజు అంటే చాలా ప్రసిద్ధి. ఎందుకంటే దేవతలకు సహాయంగా యుద్ధానికి వెళ్లి సమస్త రాక్షసులను ఓడించాడు విశ్వఖ్యాతి చెందిన దశరథ మహారాజు. అలాంటి మిత్రుడు వచ్చాడని చాలా సంతోషించి చాలా ఆదరణతో రాజమహల్కి తీసుకెళ్లాడు. తీసుకెళ్లి శాంత కూడా అతని కూతురే, ఋషసింహుడు కూడా అల్లుడే అవుతాడు. అయినా సరే ఋషసింహుని పరిచయం చేయించాడు. పరిచయం చేయించాక అక్కడ 10 రోజులు ఉండి తర్వాత తన విన్నపాన్ని రోమపాద మహర్షికి మహారాజుకు చెప్పాడు. ఇలా ఉంది, నేను పుత్ర కామిష్టి యజ్ఞం చేయాలనుకున్నా కానీ ఇది చేయించే అధికారం ఋషసింహ మహర్షికే ఉంది, కనుక మీరు అతన్ని ఒప్పిస్తే చాలా కృతజ్ఞతలు అంటే సరే రోమపాదుడు వెళ్ళి తన జామాత ఋషసింహ మహర్షికి చెప్పాడు అన్నమాట. దశరథ ధర్మాత్ముడు, ధర్మజ్ఞుడు, ధర్మయుక్తంగా పాలన చేస్తున్నాడు, అతనికి పుత్ర కామిష్టి యజ్ఞం చేస్తే అతనికి పుత్రులు అవుతారు అని వశిష్ఠ మహర్షి చెప్పాడు, కనుక మీరు ఒకవేళ చేతిస్తే బాగుంటుందని భగవంతుని ఇచ్చ ఋషసింహ మహర్షి ఒక్క సంతోషంగా ఒప్పుకొని దశరథ మహారాజు వెంబడే శాంతతో సహా అతని పత్ని శాంతతో సహా అయోధ్య నగరానికి విచ్చేశారు. అక్కడ అక్కడ నగరానికి విచ్చేసినాక రాజమహల్లో అందరు రాణులు చాలా సంతోషించారు. బహుకాలం తర్వాత కూతురు చూశారు కనుక సంతోషము. మహర్షి వచ్చి పుత్ర కామిష్టి యజ్ఞం చేస్తాడు అని కూడా వాళ్ళకి ఇంకా సంతోషము. పుత్రులు లేరు, పుత్రులు అవుతారు పుత్ర కామిష్టి తర్వాత. మరి తగు సమయంలో ముహూర్తం తీసుకొని మహర్షి ఋషసింహుని ఆదేశ ప్రకారం సుమంతుడు, ఋషసింహుడు, దాబలి మహర్షి, వామన దేవ మహర్షి, వశిష్ఠ మహర్షి వీళ్ళందరితో ఆలోచన చేసి యజ్ఞశాలను నిర్మించడానికి తగు ప్రదేశాన్ని చేస్తారు. మన వల్లే కాదు, ఇక్కడ దొరికితే అక్కడ కాదు, యజ్ఞాన స్థలాన్ని తయారు చేయడానికి నది ఒడ్డున ఉండాలి, ఒక దిశ ఉంటుంది, ఎక్కడ దిశలో చేయాలి, ఎలాంటి శుద్ధమైన స్థానం ఉండాలి. అదే కాకుండా యజ్ఞానికి దగ్గర ఎంత ఎన్ని రోజులు యజ్ఞం అవుతుందో, 1 గంట 2 గంటలు కాదు, కొన్ని సంవత్సరాలు అవుతుంది. అశ్వమేధ యజ్ఞం చేయాలి, తర్వాత పుత్ర కామిష్టి యజ్ఞం చేయాలి, ఇది కొన్ని సంవత్సరాలు అవుతుంది. అంతవరకు యజ్ఞానికి విచ్చేసిన సమస్త రాజులు, రాజపరివారం, వాళ్ళ సైనికులు ఉండేందుకు ఆవాసము చేయాలి, వాళ్ళకి తిండి ఆ సదుపాయాలు చేయాలి. ఆ నగరంలో ఏ జనులైనా సరే యజ్ఞం ఎంతవరకు పూర్తి అవ్వదో అంతవరకు ఎవరు నాకు అన్నం లేదు, తినలేదు, నాకు ఆకలిస్తుంది, నాకు వేయడానికి బట్టలు లేవు, నాకు ఉండడానికి ఇల్లు లేదు అని ఆలోచన ఉండకూడదు. ఒకవేళ ఎవరికైనా సరే దీంట్లో తినడానికి తిండి లేదు, పూర్తి రాజ్యంలో ఒక్కరైనా సరే తిండి లేకున్నారు, ఇల్లు లేకున్నారు, బట్టలు లేకున్నా అంటే ఆ యజ్ఞము నిష్ఫలమే అనమాట. అది విధానం. అది ఇవన్నీ తయారు చేయాలి. అందరూ సుమంతుని ఆధ్వర్యంలో మొత్తం తయారు చేశారు. శుభముహూర్తంలో రాణి కౌసల్య వచ్చి యజ్ఞాశ్రమం దగ్గర ఒక రోజున ఏ రోజున యజ్ఞం చేస్తారో ఆ రోజు కన్నా ముందు ఉన్న రాత్రిలో రాజు రాణితో సహా అక్కడ యజ్ఞం దగ్గర అక్కడనే ఉపవాస దీక్ష తీసుకుని అక్కడనే నిద్రపోవాలి భూమిపైన. మహారాణి కౌసల్యతో సమేతంగా మహారాజు కూడా దీక్ష తీసుకొని అక్కడ యజ్ఞశాల దగ్గరనే అశ్వమేధ అశ్వం దగ్గర నిద్రపోయారు. మరోజు దీక్ష తీసుకుని అశ్వాన్ని పంపించారు విచారణ కొరకు. అప్పటి నుంచి యజ్ఞం మొదలైంది. ఎప్పుడైతే దీక్ష అయిందో అప్పటి నుంచి ఇంకా రాజు మొత్త నగరానికి ప్రవేశించడానికి వీల్లేదు, అందరు అక్కడ ఉండాలి. ఎవరైతే యజ్ఞులు ఋషులు ఉంటారో వాళ్ళు కూడా అక్కడనే ఉండాలి, దీక్షలు ఉన్నారు అంతరు. ఎంతవరకు అయితే అష్టం తిరిగి రాదు అంతవరకు యజ్ఞం అవుతుండాలి. ప్రతిరోజు వేద పాఠం ఉండాలి, వేద చర్చ ఉండాలి, సత్సంగం అవుతుంటుంది కాదు, తర్వాత నిద్రపోతామని కాదు. రాత్రి వరకు, ఉదయం నుంచి రాత్రి వరకు వేద పాఠం ఉంటుంది, సత్సంగం ఉంటుంది, కథలు ఉంటాయి, హరికథ. ఈ విధంగా జరుగుతూనే ఉన్నాయి. 1 సంవత్సరం తర్వాత అష్టం తిరిగి వచ్చేసరికి అందరు ప్రసన్నులు అయిపోయారు. అప్పుడు అశ్వమేధ యజ్ఞం చేశారు. ఇప్పుడు ఇక్కడ యజ్ఞం అవుతుంది ఇక్కడ భూలోకంలో. అక్కడ దేవలోకంలో ఏమవుతుంది, సమస్త దేవతలు అందరు వెళ్ళి శివుడు ఏమంటాడు ఎక్కడికి వెళ్ళాలి, కొందరు దేవతలను అక్కడ శ్వేతద్వీపానికి వెళ్ళాలి, వైకుంఠంకి వెళ్ళి భగవంతుడు అక్కడ ఉంటాడు. శివుడు ఏమంటాడు, హరి వ్యాపక సర్వత్ర సమానాన్ని, అంటే భగవంతుడు అంతటా వ్యాపించున్నాడు. అందుకనే విష్ణు హరి భగవంతుని పేరేంటి, నిన్న చెప్పాను ఏం పేరు, సర్వత్ర వ్యాపించిన అందుకని విష్ణువు అంటాం. కృష్ణుడే ఎప్పుడు సర్వత్ర వ్యాపించిన ఆ దృష్టిలో అతని విష్ణువు అతడు. అర్థమవుతుందా? ఓకే, మీకు అర్థం చేసుకోవడానికి మీరు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తారు. కలెక్టర్ ఆఫీస్లో ఏం ఫోటో ఉంటుంది చూసారా? చూడలేదు. గవర్నర్ ఫోటో, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫోటో ఉంటుంది. గవర్నర్ ఫోటో ఉండడం అనివార్యం రాజ్యశాఖలు. సెంట్రల్ గవర్నమెంట్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫోటో ఉండడం అనివార్యం అన్నమాట. ఎందుకు పెడతారంటే చెప్పడానికి ఈ ఆఫీసు గవర్నర్ అధికారంలో నడుస్తుంది అని. ఈ రాష్ట్రంలో ఒక్కొక్క ఇంచులో అయినా సరే, ఏ స్థానమైనా సరే, గవర్నర్ ఆ దేశాన్ని ప్రకారం నడుస్తుంది, అధికారంలో ఉంది. గవర్నర్ అతను ఆఫీసులో కూర్చున్నాడు, కానీ అధికారం మొత్తం వ్యాప్తమైంది. అదే విష్ణుత్వం అన్నమాట. ఆల్ పర్వేడింగ్, వ్యాప్తి అర్థం చేయడానికి పూర్తిగా భగవద్విషయాలను భౌతికంగా మనం పూర్తిగా చెప్పడానికి కష్టం, కానీ కొద్దిగా అర్థం చేసుకోవడానికి. ఏ విధంగా అయితే మన గవర్నమెంట్ నుంచి ఏమైనా ఆర్డర్స్ వస్తాయి, ఏమంటారు వాటిని, జీవో అంటారు కదా, జీవో ఎంఎస్, గవర్నమెంట్ ఆర్డర్ మిస్లేనియస్ రుటీన్ అని, జీవోఆర్టీ. కింద ఏమైనా రాశారు ఎప్పుడన్నా చదివారా? ఎప్పుడు చూడలేదు, అదృష్టవంతులు. అంతా ఇచ్చినాక ఆర్డర్ ఇచ్చిన కింద సెక్రటరీ మినిస్ట్రీ రా రెవెన్యూ మినిస్టర్ సైన్ చేసే ముందు ఏమంటాడు, పెద్ద అక్షరాలు క్యాపిటల్ లెటర్లు, బై ఆర్డర్ అండ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని సైన్ చేస్తాడు. అందుకే ఈ ప్రభుత్వంలో ప్రతి ఒక్క పని మినిస్టర్ పేరు మీద ఏది కాదు, ప్రతి పని గవర్నర్ ఆదేశం ప్రకారం అవుతుంది అంతే. మినిస్టర్లు ఎక్కడ సైన్ చేయరు వీళ్ళు, అందుకనే అధికారులు పట్టుబడిపోతారు రేపు ఏమైనా అవుతాయి. కోర్టులో మినిస్టర్లు చెప్పిండ్రు, వాళ్ళు అగ్నిచ్చారు చేశామంటారు, ఎక్కడ రాసింది? ఎప్పుడైనా మీకు అవసరం ఉంటే జీవో చూడండి, గవర్నమెంట్ ఆర్డర్స్ వస్తుంటాయి అందులో చూడండి, కింద రాసి ఉంటుంది. ఆ విధంగా అంటే అందుకని అతని పేరు విష్ణువు అంటాం అన్నమాట. హరి వ్యాపక సర్వతమాన సరి, సమస్త దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, విష్ణు బ్రహ్మ శివుడు భవ, సమస్త దేవతలు భూదేవితో సహంగా చాలా మంచిగా భగవంతుని స్తుతిస్తున్నారు. జయ జయ సుర నాయక జన సుఖదాయక ప్రణతపాల భగవంత గోది దయితకారీ జయాసురారి సింధు సుతా ప్రియకంత పాలన సురధరణి అద్భుతకరణి మర్మ న జానై కోయి జో సహజ కృపాల దీన దయాల కరవు అనుగ్రహ సోయి శారద శృతి శేష ఋషయ శేష జో కై కో నై జాన జై దీన ప్యారే వేద పుకారే ద్రవవు శ్రీ భగవంత భవవారిద మందిర సవ విధి సుందర గుణ మందిర సుఖ పుంద ముని సిద్ధ సకల సుర పరమ భయాతుర నమత నాత పద కంజ. ఈ విధంగా జయ జయ సుర నాయక జన సుఖదాయక ప్రణతపాల భగవంత, భగవంతుని ఏ విధంగా స్తుతించు, సురనాయక దేవతల నాయకుడు నీవు, జన సుఖదాయక సమస్త విశ్వానికి జనులకు దీవులకు సుఖాన్ని ప్రదించే అలాంటి దేవదేవ శ్రీహరి, మేము ప్రణతపాల మీ అందరికి శరణాగతులం అవుతున్నాము. గో ద్విజయహితకారి జయ అసురారి సింధు సుతాప్రియ కంత, భగవంతుడు ఎలాంటి వాడు, గో ద్విజహితకారి, భగవంతుడు ఏంటి, బ్రాహ్మణులకు ఆవులను హితకారి రక్షిస్తాడు. విప్రధేను సురసంత హిత నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ జగదితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. గోవులు పరమ పూజ్యులు, ఎవరైతే గో సేవ చేస్తారో, గోదానం చేస్తారో, గోవుని సంరక్షిస్తుంటారు, ఎప్పుడు గోవుల గురించి ఆలోచిస్తారో వాళ్లకు స్వర్గం నిశ్చితం, రిజర్వేషన్ అయిపోతుంది. గో సేవ మనస్ఫూర్తిగా చేస్తారో వాళ్లకు వైకుంఠానికి వెళ్లే అవకాశం కూడా దొరుకుతుంది. గోలో ఇంత ఆవులు ఇంత శక్తి ఉంది. అది గో ఎప్పుడైనా హరిద్వార్కి వెళ్తే సమస్త పురాణాల నుంచి తీసుకొని ఒకటి గోమాత ప్రభావం గురించి ఒక చిన్న పుస్తకం పబ్లిష్ చేశారు, అన్ని పురాణాల నుంచి సంకలనం అది. అలాంటి గోవుల హితకారి బ్రాహ్మణుల రక్షించేవాడు, భక్తుల రక్షించ గో హితకారి. జయ అసురారి, అసుర అంటే ఏంటి, రాక్షసులు. అరి అంటే శత్రువులు. హే రాక్షసులు శత్రువుల, అంటే ఇప్పుడు అంటే రాక్షసులు ఎవరు, నాలుగు రకాలమైన వాళ్ళు డెమన్స్ అంటారు. ఇంగ్లీష్లో ఒక డెమన్ ఒకటే వాడు, కానీ మన వేదిక సాహిత్యంలో నాలుగు ప్రకారాలు ఉంటారు. దైత్యులు, దానవులు, ఇంకేంటి, అసురులు, రాక్షసులు. అసురులు ఏంటి, ఎవరైతే భగవంతుని సుర అంటే దేవతలు, ఎవరైతే భగవంతుని ప్రభుత్వాన్ని స్వీకరిస్తారో వాళ్ళు సుర, ఎవరైతే భగవంతుని ప్రభుత్వాన్ని స్వీకరించే అసురులు. నేను కూడా కావచ్చు. కొందరంటే భగవంతుడు లేడు వాళ్ళందరూ అసురులే, భగవంతుని రూపం లేదు వాళ్ళందరూ అసురులే. నాకు మంచి రూపం ఉంది, శరీరం ఉంది, స్నానం చేయాలి, భగవంతుని రూపం లేదు, అసురత్వం అన్నట, అసుర బుద్ధి. అలాంటి వాళ్ళే హరి, నీవు అసురులందరి శత్రులైన హే భగవంతుడు శ్రీ హరి. సింధుసుతాప్రియకంత, సింధుసుత ఎవరు, లక్ష్మి. లక్ష్మి ప్రాకట్యం ఎక్కడైంది, సముద్రం అంతనువులో అయింది. సింధు అంటే సముద్రం, అందుకని లక్ష్మిని సింధుసుత అంటారు, సముద్ర కన్యామే లక్ష్మి. సింధుసుత ఆయన లక్ష్మి యొక్క ప్రియుడమైన హే భగవంత్ శ్రీహరి. పాలన సురధరణి అద్భుతకరణి మర్మున జానైకోయి, నువ్వు సమస్త దేవతలను భూమిని పాలించడానికి నీ చేసే కార్యాలు, ఆ మర్మం, ఆ రహస్యాలు ఎవరికి తెలియదు, ఏ విధంగా చేస్తావు ఎవరికి తెలియదు. భగవంతుని చేస్తాడో అతని సంకల్పం గురించి బ్రహ్మం కూడా తెలియదు. విశ్వంలో ఉన్న పనులు బ్రహ్మకు తెలిసిపోతాయి, కానీ భగవంతుడు ఏం ఆలోచిస్తుండో ఎవరికి తెలియదు. అందుకని ఏ విధంగా సృష్టిలో పనిచేయాలి, భగవంతుని ఏ విధంగా చేయాలని, సృష్టి స్థితి ప్రళయ సాధన శక్తి రేఖ ఛాయ వయస్య భువనాన్ని విభర్తి దుర్గా ఇచ్చానురూపమపి యస్తతి చేస్తేత గోవిందమాది పురుషం తమహం భజామి. అందుకని దుర్గామాత ఎప్పుడు అతని ఆమెకు ఉంటుంది, మా స్వామి భగవంతుడు శ్రీకృష్ణుని మనసులో ఏముంది, అతని ఇష్ట ప్రకారం నేను చేయాలి పని. అందుకని భగవంతుని వెంబడి వెళ్తుంది ఛాయవలే, తపన ఆమెకు చెప్పకముందే చేయాలని. ఎందుకంటే భగవంతుని మనసులో ఏముంది తెలవడం చాలా కష్టం, పోతే అతని సేవ చేస్తే తెలిసిపోతుంది. పూజారులు ఉంటారు, పూజారి భగవంతుని అలంకారం చేస్తారు, రాధా గోవిందేవు అష్టదకు అలంకారం చేస్తారు. చేసేప్పుడు కొంతసారి అనుభవం అవుతారు, ఒకసారి మంచి గాలాంటి తీసి వేస్తారు, కొన్ని బట్టలు వేస్తారు, వస్తే నా ఇది బాగాలేదు తీస్తారు, మళ్ళీ కూడా వేస్తారా లేదా. ఎందుకు, భగవంతుడు భక్తులతోటి మళ్ళీ మాట్లాడతాడు, ఏ విధంగా, పరమాత్మ నుంచి. అదే భగవంతుడు రాధాకి గోవింద్ మన హృదయంలో పరమాత్మ స్వరూపంగా ఉన్నాడు. మీరు ఏదో అలంకారం చేయాలనుకుంటున్నారు, కానీ పరమాత్మ లేదు, బాగాలేదు తీసే, మీరు తీసేస్తారు, మళ్ళీ ఇంకోటి వేస్తారు, ఓసారి రెండు మూడు వేసినా సరిపోదు. పూజారి సేవలు ఉంటారు వాళ్ళు, ఈ అనుభవం ఉంటుంది. అంటే భావ విద్యత ఏదేవో, భావం ఉండాలి, భావం లేకుండా వాళ్ళు పూజారి కాలేదు. మన భగవంతుడు మనతో మాట్లాడతారు పరమాత్మ స్వరూపంగా. పాలన సురధరణి అద్భుత కర్ణి, ఇలాంటి ఈ విశ్వాన్ని పాలించడానికి, దేవతలను పాలించడానికి నీ చేసే కార్యాలు అత్యంత రహస్యమైనవి, అవి ఎవరికి తెలు, మరమున జానైకోయి ఎవరికి తెలు. జో సహజ కృపాల దీనదయాల కరవు అనగ్రోసే, నీ సహజంగా ప్రకృతికంగా నీవు కృపాలుడు, దయానీయుడు, నీ దీనులైన భక్తులను రక్షించేవాడివి, వాళ్ళని హితకారివి, మనందరినీ రక్షించు అని అనుగ్రహతో. చాలా పెద్ద ఉంది. శారద సృష్టి చేసా ఋషి చేసా జాకై కోనై జాన, ఆదిశేషుడు సహస్ర ప్రణాళున్న ఆదిశేషుడు, కానీ నీ గురించి పొగడలేడు. ఎవరు ఋషులకు కూడా పొగడే శక్తి లేదు. వేదాలు నాతి నేతి నేతి అంత అంతే, నిన్ను ఎంత పొగిడినా సరే వేదాలు ఏంటంటే నేతిని, ఇంకా కాలేదు, ఇంకా ముందుకెళ్ళు. అంటే ఎవరి భగవంతుని ఒక గుణగణాలు, లీలను గురించి, శక్తి సామర్థ్యాల గురించి పొగడము ఎవరికి చేత కాదు, ఆదిశేషునికే చేత కాదు, ఋషులకు చేత కాదు, మాకేలా చేతనవుతుంది, మేము అసమర్థులము దీంట్లోని. జై దీన ప్యారే వేద పుకారే ద్రవస శ్రీ భగవన్న భగవంత, సమస్త వేదాలు చేస్తాయి దీనులకు నువ్వు చాలా దీనవచ్చులు, భక్తవచ్చులు, దీనవచ్చులు అని తెలిసాయి. అందుకని మమ్మల్ని రక్షించు, మా విన్నతిని, మా కష్టాలు నివారించు. భవభారిత మందిర సభవిధి సుందర, భవభారిత మందిర నీవు భవసాగర్ నుంచి తరింపజేయడానికి నీవే సాధ్యం, జన్మ మృతి జరాసాగర్ నుంచి వెళ్ళిపోవాలంటే ఎవరు చేస్తారు? కృష్ణుడే. అందుకని అతని పేరు ముకుంద, ముక్తి ప్రదాత. ముక్తి అంటే ఏంటి? జన్మ మృతి జయాసాగర్ నుంచి వెళ్ళిపోవడమే ముక్తి. అలాంటి సంభవం ఎవరికి అవుతుంది? ముకుంద కృష్ణునికి. అంతే భవసాగర మందిర సభవిధి సుందర గుణ మందిర సుఖపుంజని. నువ్వులో సమస్త గుణాలు ఉన్నాయి, కృష్ణుల్లో లేని గుణాలు లేవు. కృష్ణులో ఉన్న సమస్త గుణాలు భక్తులకు కూడా ఉన్నాయి, లేశ మాత్రమే. ఎప్పుడైతే మనం భక్తులు భక్తి మార్గం ముందుకు వెళ్తుంటామో భగవంతుల్లో సమస్త గుణాలు మనకు వస్తాయి. యశాస్తి భక్తి భగవత్ కించన సర్వై గుణ తత్ర సమాసతేసురా. సమస్త గుణాలు భక్తుల్లో వస్తాయి. ఉదాహరణకి ఇచ్చాడు ఒకసారి ప్రపాల వారి ఇక్కడ రాశారు. ఏ విధంగా అయితే ఇనుమును అగ్నిలో పెడతాం, ఇనుము రాడు ముక్క ఉంటుంది, అగ్నిలో పెడితే ఏమవుతుంది? ఎర్రగా అవుతుంది కదా. దాని ఆకారం మార్చాలి అంటే ఏమవుతుంది? అగ్నిలో పెడతాం. ఎప్పుడైతే ఎర్రగా అయినప్పుడు అగ్నికి ఇనుములో ఏమైనా భేదం ఉందా? అగ్నితో సహకార అగ్నితో ఏకీభావ ఏకాత్మత వచ్చినప్పుడు అగ్నిలో ఉన్న సమస్త గుణాలు ఇనుములో వచ్చినాయి. ఇనుమును ఎవరినైనా కాల్చే శక్తి లేదు, కానీ అగ్నితో సహకార్యం వల్ల తన్మయత్వం వల్ల అన్ని గుణాలు వచ్చినాయి. అదేవిధంగా భక్తులు కూడా కృష్ణాత్మకం ఎప్పుడవుతారు, కృష్ణుని గురించి సర్వదా ఎప్పుడు జపిస్తుంటారో, చింతన చేస్తుంటారో, భక్తి సేవ చేస్తుంటారో, శుద్ధి అయిపోతే అప్పుడు కృష్ణాత్మకం ఎప్పుడు కృష్ణుల సమస్త గుణాలు శక్తులు కూడా వస్తాయి. కానీ భక్తులు ప్రదర్శించరు. భక్తులకు శక్తి ప్రదర్శన అవసరం ఉండదు, ఎందుకంటే సేవకులము. శక్తి ప్రదర్శన ఎవరు చేయాలి? స్వామి చేయాలి, భగవంతుడు చేస్తాడు, ఈశ్వరుడు చేస్తాడు. మనం భక్తులు సేవకులు, ఈశ్వరుడు కాదు. అన్ని గుణాలు అన్ని శక్తులు ఉన్నసారి ప్రదర్శించారు అన్నమాట. భవారిత మందిర సభివిధి సుందర గుణమందిర సుఖపుంజ ముని సిద్ధ సకలసుర పరమ భయాతుర నవతనాథ పదగంజ. సమస్త సిద్ధులు ఋషులందరూ భయంతో మిమ్మల్ని ప్రణామం చేస్తున్నారు, మిమ్మల్ని రక్షించు పాయమా పాయమా అని వాళ్ళు ఎప్పుడైతే అంటారో అప్పుడు భగవంతుడు వాళ్లకు అభయహస్తమిస్తారు. అభయహస్తమిచ్చి చెప్తాడనట దేవతల రావణుడు అహంకారం వల్ల సమస్త జీవుల నుంచి అభయస్తం అడుగుతూ బ్రహ్మంతో అడిగినప్పుడు మనుషులను తృణమాత్రంగా అనుకుని మనుషుల నుంచి నిర్భయుడు కాలేదు. వానరులను మనుషులను నరులను చూసి వీళ్ళైతే వీళ్ళు ఏమాత్రం శక్తి వీళ్ళందరూ శక్తిహీనులు తుచ్చులు అనే ఆ అభిప్రాయంతో వీళ్ళ నుంచి నిర్భయుడు కాలేదు. కనుక నేను స్వయంగా మనుష్య రూపంలో దశరథుని కుమారునిగా జన్మించి రావణుని గర్వభంగం చేసి అతని సమస్త పుత్ర పౌత్రాలతో సమంగా ధ్వంస హత్య హంతం చేస్తాను అని వాగ్దానం చేస్తాడు. ఇది వాల్మీకి రాముడు చాలా విశదంగా రాశారు భగవంతుని ఏమీ కృష్ణ. ఆ విధంగా వాగ్దానం చేసి ఇప్పుడు వాగ్దానం చేసింది ఎప్పుడవుతుంది? ఇక్కడ క్రింద అశ్వమేధ యజ్ఞం అయిపోయింది, పుత్ర కామేష్టి యజ్ఞం అవుతుంది. అదే సమయంలో కోయిన్సిడెన్స్ దేవలోకంలో భగవంతుడు వాళ్ళకు ఆశ్వాసనం ఇచ్చాడు. అందుకని భగవంతుని ఆశీస్సు ప్రకారం పుత్ర కామేష్టి యజ్ఞం పూర్తి అవుతూనే ప్రజాపతి స్వయంగా బ్రహ్మ యొక్క ప్రజాపతి ఎవరు? ఒరిజినల్ ప్రజాపతి బ్రహ్మ. బ్రహ్మ ఆదేశ ప్రకారం ఒక దేవత అగ్నిదేవత స్వయంగా అగ్నికుండంలోంచి ప్రత్యక్షమై దివ్య పాయసం పాత్రతో అక్కడ వచ్చి దశరథ్ మహారాజుకి ఇచ్చి ఆశీర్వదిస్తాడు. హే రాజన్, ఈ దివ్యమైన పాయసాన్ని నీ రాణులకు అందరికి ఇచ్చేస్తే వాళ్లకు పుత్ర ప్రాప్తి అవుతుంది అంది. ఇది దేవతల ద్వారా తయారు చేయబడింది కనుక ఇవ్వండి అని చెప్పి అదృశ్యమైంది. ఋషులతోటి ఋషశృంగ మహర్షి అందరు ఋషులతోటి ఆజ్ఞ తీసుకొని అందరికీ దానమదంతి ఇచ్చాక చాలా పెద్ద కథ ఉంది. దానం ఇచ్చాక చాలా దానం ఎన్ని ఏ విధంగా ఇచ్చాడో పెద్ద ఒక చాప్టర్ ఉంది వాల్మీకి రామాయణంలో. మళ్ళీ చెప్తే ఇక చాప్టర్ పది అవుతుంది. మళ్ళీ అన్ని దానాలు చాలా దానాలు ఇచ్చాక ఆ సమస్త బ్రాహ్మణులు సంతోషంగా వెళ్ళిపోయారు. మొత్తం బ్రాహ్మణులు చివరికే స్థితి వచ్చిందంటే అందరు దానం రాజ్యం మొత్తం దానం ఇచ్చాక దశరమావ దగ్గర ఏమి లేదు, కౌశల దగ్గర కానీ రాముల దగ్గర ఏమాత్రం ఏమి లేవు. ఒక వాళ్ళు ఉంచుకున్న శరీరం పైన ఆభరణాలు తప్ప ఇంకేం లేదు. రాజ్యంలో తన భవనంలో ఉన్న మొత్తాన్ని దానం ఇచ్చేశారు. ఒక బ్రాహ్మణుడు వస్తాడు, నేను మహారాజా నాకు ఇవ్వలేదు ఏంటి? మహారాజాను మొత్తం నేను దానం ఇచ్చాను, నా దగ్గర ఇంపడేం లేదు, కానీ ఏం చేయాలి? కాదు అనకూడదు. కానీ దానివల్ల మా దశ మహారాజ్ తన పైన ఉన్న ఆభరణాలను మొత్తం తీసి కొలసే మళ్ళీ మహారాణి కూడా తన ఆభరణాలను మొత్తం తీసి ఆ బ్రాహ్మణుకి ఇస్తే బ్రాహ్మణు సంతోషంగా వెళ్ళిపోతాడు. అతను పోతే తర్వాత మహర్షి యొక్క ఆజ్ఞ తీసుకొని ఆ పాయస పాత్రను తీసుకొని రాజభవన్కి వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇప్పుడు యజ్ఞం పూర్తి అయిపోయింది కనుక సమస్త రాణులతో రాజభవన్లో వెళ్ళి అధికారం ఉంది. అప్పుడు వాళ్ళు ఆజ్ఞ తీసుకొని అక్కడికి వెళ్ళి ఇచ్చిన పాయసాన్ని అర్ధభాగం చేసి మొదటి అర్ధభాగాన్ని కౌసల్య మహారాణికి ఇస్తాడు. మిగతా అర్ధభాగంలో మిగిలిన దాంట్లో మళ్ళీ రెండు భాగాలు చేస్తాడు. అందులో ఒక భాగాన్ని తీసి కైకేయి మహారాణికి ఇస్తాడు. మిగిలిన నాలో భాగం ఉంది కదా, దాన్ని మళ్ళీ రెండు భాగాలు చేస్తాడు. రెండు భాగాలు చేస్తే కౌసల్యకు మళ్ళీ కైకేయికి ఇస్తాడు. దశరథ మహారాజు ఇస్తే వాళ్ళిద్దరూ ఆ భాగాన్ని తీసుకొని సుమిత్ర మహారాణికి ఇస్తారు. ఇద్దరు రాణులు సుమిత్రకు ప్రేమతోటి ఆ రెండు భాగాలు వాళ్ళకి ఇస్తారు. దానివల్ల సుమిత్రకు ఇద్దరు కొడుకులు పుట్టారు. వాళ్ళ ప్రేమ ఎంత ప్రేమ ఉందో చూడండి. ఇద్దరు రాణులకు ఇచ్చినా సరే ఆమెకు సుయ్యలు ఈర్ష కాలేదు. ఆమెకు సుమిత్రలో ఏమాత్రం ఈర్ష లేదు. కేకేకి అప్పుడు ఈర్ష వస్తుంటుంది అప్పుడు, కానీ కేకేలో సుమిత్రల మాతలో ఏమాత్రం ఈర్ష ఉండదు. ఆమెకు ఉపాసన ఆమె పేరు. జ్ఞాన కర్మ ఉపాసన తర్వాత దీని గురించి మాట్లాడేది. వాళ్ళందరూ ఈ దివ్య పాయసాన్ని తీసుకున్నాక గర్భం ధరించారు. 12 నెలల తర్వాత, సాధారణ 10 నెలలు కావాలి అని భగవంతుని ఇష్టం, 12 నెలల తర్వాత మధుమాసంలో జన్మించారు. అందరూ ఒకటే రోజున జన్మించిన సమయం వేరే. నక్షత్రం ఇవన్నీ పురాణాలు ఇచ్చారు. నవమీ తిథి మధుమాస పునీత సకల పచ్చ అభిజ్యుత హరిప్రీత. నవమీ తిథి మధుమాస పునీత. మధుమాసం అంటే చైత్రమాసాన్ని మధుమాసం అంటే, ఎందుకంటే ఇప్పుడు పండ్లు వస్తుంటాయి అన్ని. ఏ పండ్లైనా మామిడి పండ్లైనా సరే, ఏ పచ్చట్లైనా చిన్న చిన్న పండ్లు మొదలవుతాయి. అందుకని ఉగాది సెలబ్రేట్ చేస్తారు. చేస్తారా ఈసారి మధ్యలో? సరే, ఇది చైత్రమాసాన్ని మధుమాసం అంటాము. పునీత అత్యంత పునీతమైంది. ఎందుకు? భగవంతుడు అవతరిస్తున్నాడు. సకల పచ్చ నవమి తిథి మధుమాస పునీత సకల పచ్చ అభిజిత హరిప్రీత. ఇదేంటి? శుక్లపక్షం నడుస్తుంది కదా ఇప్పుడు, కృష్ణపక్షం అయిపోయింది, ఇప్పుడు శుక్లపక్షం అవుతుంది. శుక్లపక్షంలో నవమి తిథి రోజున నక్షత్రం ఏంటి? అభిజిత. 27 నక్షత్రాలు ఉన్నాయి, ఆ 27 అభిజిత నక్షత్రం ఉండదు. అభిజిత నక్షత్రము ఒక మధ్యాహ్నం సమయంలో కొంత క్షణానికి వస్తుంది. మధ్యాహ్నం సమయం ఎలా ఉంది? ప్రాతకాలం అయిపోయింది. మధ్యాహ్నం ఎప్పుడైపో మధ్యాహ్నం ప్రాతకాలం సంధి సమయంతో ఉంది, కొన్ని నిమిషాలు ఉంటుంది. తర్వాత ఏంబడే ఆఫ్టర్నూన్ అంటాం, నూన్ టైం అంటాం కదా. ప్రాత మార్నింగ్ ఉంది, నూన్ ఉంటుంది 12 గంటలకు. 12 గంటలు 1 నిమిషానికి మళ్ళీ ఆఫ్టర్నూన్ అంటాం, అంటామా లేదా? అది ఆ సమయం చాలా తక్కువ ఉంటుంది, మధ్యాహ్న సమయం. ఆ సమయంలోనే అభిజిత్ నక్షత్రం వస్తుంది అంతే. అభిజిత్ నక్షత్రంలో ఎవరు పుట్టుక ఉందో, పుట్టినప్పుడు అభిజిత్ నక్షత్రం ఉంటే వాళ్ళు చాలా భాగ్యవంతులు, చాలా వాళ్ళ శక్తి సంపన్నం ఉంటుంది. సామాన్యంగా అభిజిత్ నక్షత్రం ఎవరు పుట్టరు, పుడితే చాలా అదృష్టం ఉంటుంది. ఈ సంవత్సరంలో రామనవమి విశేషం ఏంటంటే, ఒక కల్పంలో భగవంత శ్రీరాముల వారు మంగళవారమే జన్మించారు. ఈరోజు ఈ సంవత్సరం కూడా రామనవమి మంగళవారం వస్తుంది. ఒక కల్పంలో రామాయణంలో రాశారు భౌమవారం అని. భౌమవారం అంటే మంగళవారంలో జన్మించారు. ఈ సంవత్సరం అత్యంత విశేషమైంది. కానీ ఆ నక్షత్రమే వస్తుందో తెలియదు. అభిజిత నక్షత్రం చాలా తక్కువ వస్తుంది. నవమీ తిథి మాధు మాస పూర్ణిస సకల పచ్చ అభిజిత హరిప్రీత. విశేషం ఏంటంటే అభిజిత్ నక్షత్రము భగవంతుని హరికి ప్రియమైంది. ఎవరైతే అభిజిత్ నక్షత్రంలో పుడతారో వాళ్ళు సూర్యలోకానికి ఖచ్చితంగా వెళ్ళిపోతారు. అభిజిత్ నక్షత్రం వాళ్ళు భక్తులు కాకుండా వాళ్ళు సూర్యలోకానికి వాళ్ళు ఆటోమేటిక్గా భక్తులు అవుతారు. మధ్యాహ్నం ఎలా ఉంటుంది, చాలా వేడి ఉంటుంది, కానీ భగవంతు పుడతారు. మధ్య దివస అతి శీతన ధామ సకల లోక విశ్రామ. మధ్య దివస మధ్యాహ్న సమయం ఎక్కువ వేడి లేదు, ఎక్కువ చలి లేదు. ఎందుకు, భగవంతుడు ప్రకటిస్తున్నాడు, జన్మిస్తున్నాడు కనుక సమస్త వాయువు కూడా చాలా సౌమ్యంగా విస్తుంది. భగవంతుడు వస్తున్నాడు, ఇప్పుడు మా ఇప్పుడు మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తిరుపతికి వచ్చాడు. అన్ని రోడ్లు ఇట్లా ఉంటావే, క్లీనింగ్ ఉంటాయి కదా, ఎక్కడ కచరేం కనిపించదు. ఆటోమేటిక్గా ఎవరు చెప్పాల్సిన అవసరం, అవన్నీ తయారైపోతుంటాయి. పూనా టెంపుల్ ఇప్పుడు వచ్చారనుకుంటాం మీరందరూ, ఒక రోడ్ లేదు మెయిన్ రోడ్ నుంచి పూనా టెంపుల్ రావడానికి. ఉదయం వెళ్తే రోడ్ లేదు, సాయంకాలం వరకు లేదు, 5 గంటల వరకు ఉదయం వస్తే రోడ్ అయ్యింది. రాత్రిలో ఫస్ట్ క్లాస్ రోడ్ చేశారు. ఏ విధంగా ప్రెసిడెంట్ వస్తే ఇవన్నీ తయారవుతాయి. భగవంతుడు స్వయంగా వస్తున్నాడు, సమస్త గ్రహాలు, సమస్త దేవతలు, సమస్త ప్రకృతి భగవంతుని ఆహ్వానించడానికి సంసిద్ధమే ఉంటాయి. సకల పచ్చాభిజ్యోతులు హరిత. అలాంటి పునీత పుణ్య సమయంలో భగవంతుడు ప్రకటింపబడినాడు, నేను జన్మించాడన్నాను. దాన్ని స్తుతి చేసి ఈరోజు మనం సమాప్తం చేద్దాం. ఎలా భగవంతుడు ఎప్పుడైతే ఈ భగవంతుడు పుట్టి జన్మించే సమయం వస్తుంది అని ఎప్పుడో తెలిసిందో సమస్త దేవతలకు, బ్రహ్మ శివుడు సమస్త దేవతలందరూ వచ్చి భగవంతుని స్తుతించి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా పుట్టలేదు, గర్భం నుంచి వెళ్ళి గర్భంలో ఉన్నప్పుడు వచ్చి ఏ విధంగా అయితే దేవికి గర్భంలో ఉన్నప్పుడు సమస్త దేవతలు పూజించారో స్తుతి, అదేవిధంగా ఇక్కడ కూడా అదే విధంగా వీళ్ళు సమస్త దేవతలు వచ్చి పూజించి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక ఎప్పుడు భగవంతుడు శ్రీరాముల వారు పుట్టారో అప్పుడు కొద్ది స్తుతి చేసి సమాప్తం చేద్దాం.
భయే ప్రగట కృపాల దీన దయాల కౌసల్యాహితకారి హరషిత మాతారి ముని మనహారి అద్భుత రూప విచారి లోచనాభిరామ తను ఘన శ్యామ నిజాయుధ భుజచారి భూషణ వనమాల నయన విశాల శుభా సింధు ఖరారి కహ దుయి కర జోరి అస్తుతి తోరి కై విధి కరౌ అనంత. ఇవన్నీ సంస్కృత శబ్దాలే, తెలుగు శబ్దాలు ఇవన్నీ. అర్థమవుతుందా లేదా? మాయా ఇప్పుడు భగవంతుడు జన్మించాడు, మన వల్ల జన్మించలేదు, నిన్న కూడా మాట్లాడాము. కౌసల్య మహారాణి తన పుత్రుని చూసి ఎలా ఉంది, లోచనాభిరామ తను ఘన శ్యామ నిజాయుధ భుజచారి. అతను కండ్లు ఎలా ఉంటుంది, కమల పుష్పాలలాగా ఉన్నాయి. అభిరామ చాలా సుందరంగా ఉన్నాడు, తను ఘనశ్యామ ఘనశ్యామ శరీరము, నిజ ఆయుధ భుజచారి నా చతుర్భుజల రూపంలో ఉన్నాడు, శంఖు చక్ర కదా పద్మ యుక్తంగా ఉన్నాడు. మనం పుట్టేప్పుడు అలా ఉంటుందా, పీతాంబర్ ధారి ఉంటాం మనం, గుడ్డ ఉంటుందా? భగవంతుడు జన్మించడు, అందుకని భగవంతుడు ప్రకటి భయే ప్రకట కృపాల అని జన్మించాడు. కానీ భక్తులకు ఆనందం ప్రదానం చేయడానికి ఒక లీల అంతే. కహ దుయికర దోరి అస్తుతి తోరి కహి విధి కరౌ అనంత. ఇప్పుడైతే భగవంతుని ఆ చతుర్భుజ రూప విష్ణు రూపం చూసిందో మాత కొలసేళ్ళు ఆశ్చర్యపడిపోయింది. ఈ పరబ్రహ్మ పరమేశ్వరి హరి నా పుత్రుడా. ఆ పుత్రభావం నదిని ఎమ్మెడే రెండు చేతులు పెట్టి ఆమె స్తుతి చేస్తుంది. మాయా గుణ జ్ఞానాతీతమాన వేద పురాణ భనంత. నీవంతా మాయా మాయాతీతుడవు, నిర్గుణు నిరాకార స్వరూపుడైన అలాంటి భగవంతుడు అని సమస్త వేదాలు చెప్తున్నాయి. కరుణాసుఖ సాగరు సద్గుణాగరు జైగావై శృతి సంత. నీవు కరుణాసాగరుడు, సమస్త గుణాలకు ఆగారము అలాంటి వాడు నా దౌత దయచూసి ఇలా పుట్టావా. సమస్త బ్రహ్మాండం నీ సృష్టి రోమ రోమ నుంచి వస్తుంటుంది, అలాంటి బ్రహ్మాండం విశ్వాన్ని నీ ఉదయం నుంచి
మా శ్రీహరి నా గర్భంలో ప్రవేశించి ఉన్నామంటే నాకు మతి స్థిమితంగా ఉండదు.
బ్రహ్మాండ నికాయ నిర్మిత మాయ రోమ రోమ ప్రతివేదకహే.
అంటే ప్రతి ఒక్క రోమ నుంచి ఒక ఉంది కదా, ఎస్ఐ కనిశ్వసిత కాల మథావలంబ్య జీమంతి లోమ విలజ జగదండనాథ అని బ్రహ్మ సమితలు కూడా వస్తుంది.
భగవంతుని ఒక్కొక్క రోమ నుంచి ఒక్కొక్క విశ్వామి బయలుదేరుతుంటుంది.
మనం ఎండాకాలంలో వేసవికాలంలో చెమట వస్తుంటుంది కదా, చెమట మిండు మొదటి చిన్న ఉండి తర్వాత పెద్దగా అవుతుంది. అదేవిధంగా భగవంతుని మహావిష్ణువు ఒక రోమ నుంచి విశ్వాలు తయారుతాడు. అలాంటి పరబ్రహ్మ నా గర్భంలో ఉండాలంటే నాకు మన భ్రమిస్తుంది.
హే పరమాత్మ, అందుకని ఈ విశ్వరూపాన్ని చతుర్భుజ రూపాన్ని తీసుకుని శిశులీల చెయ్యి. శిష్యుడు అవుతే నేను ఆనందం ఉండను.
కీ జై శిశులీల అతి ప్రియశీల ఏ సుఖ పరమ అనూప.
ఈ నీ పరబ్రహ్మ రూపాన్ని చూస్తే నాకు ఆనందం ఉండదు, ఒక భక్తి ఉంటుంది. కానీ శిశు యొక్క లీలాశి ఉంటే ఆనంద తల్లికి ఆనందం ఉంటుంది. అందుకని ఎప్పుడవుతే ఆ విధంగా ప్రార్థన, చాలా పెద్ద ప్రార్థన కానీ సమయం లేదు, చాలా మంచి ప్రార్థన ఉంది. కీ జై శిశులీల హరిప్రియశీల ఎంబడే భగవంతుడు స్వయంగా శిశు చిన్న శిశువుగా మారి రోదన తాన ఏ బాలకృ భూప అని ఎంబడే భగవంతుడు చిన్న శిశువుగా మారి క్రందన వదిలిపెట్టాడు. రామావతారంలో శిశువుగా మారినప్పుడు ఏడ్చాడు. ఎందుకు భవనంలో అందరికి తెలిసిపోవాలి కృష్ణావతారంలో ఏడ్చాడా, కృష్ణావతారంలో ఏడ్చాడా లేదు, గమ్ముగున్నాడు. ఏడుస్తే మామ వచ్చేస్తాడు ఎంబడే. ఒకవేళ నేను కాయంకాయ పిల్లలు పుడితేనే కాయం అన్న వేస్తారు కదా, కాయంకాయని ఏడుస్తే మామ తలవారు తీసుకొని వస్తాడు, కడ్గం తీసుకొని వస్తాడు. అందుకని కృష్ణావతారంలో గమ్ముగున్నాడు. కానీ రామావతారంలో మొత్తం విశ్వానికి తెలిసిపోవాలి. అందుకని రాముల వారు బాలుడైన సరే ఎంబడే రోదన ఠాన ఈసా బాలకృ భూప ఏ చరిత గావై హరి గుణం హరిపద పావై తేన పరి భవకూప. ఎవరైతే భగవంతుని యొక్క ఇలాంటి ప్రకటమైన లీల గురించి ఇంటరో అర్థం చేసుకుంటారు వాళ్ళు మళ్ళీ ఈ జన్మ తీసుకోరు, భవసాగర్ నుంచి ముక్తి దొరుకుతుంది. జన్మ కర్మ చమే దివ్యం యో ఏవం యో వేత్తి తత్వత త్యక్త దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జన. భగవంతుడు స్వయంగా అంటాడు భగవంతుని యొక్క జన్మ గురించి కానీ కర్మల గురించి కానీ ఎవరైతే తత్వ రూపంగా అర్థం చేసుకుంటారో ఇంటారో అర్థం చేసుకుంటారో వాళ్ళు మళ్ళీ జన్మ తీసుకోరని. అందుకని ఇక్కడ కూడా చూడలేదు జో హరిపద పావి తేన పరై భవకూప అని ఈ విధంగా స్తుతి చేసి ఇంతవరకే మాత స్తుతి చేసిన తర్వాత భగవంతుడు తన శిశుకు రూపంగా వచ్చి క్రందన చేశాడు, అందరికి ఆనందాన్ని ప్రదర్శించాడు. ఇక్కడికి వారి స్థాపించాం. ఎవరికేమైనా ప్రశ్నలు కానీ ఆలోచన ఉంటే అడగవచ్చు. సమయం చాలా తక్కువ ఉంటుంది, చాలా సంక్షిప్తంగా చెప్పాల్సి వస్తుంది. కనీసం రామ జన్మ గురించి వాల్మీకి రామాయణంలో 10 అధ్యాయాలు ఉన్నాయి. 10 అధ్యాయాలు ఒక్కొక్క అధ్యాయానికే చెప్పడం కష్టం అవుతుంది, కొద్దిగా మనం సంక్షిప్తంగా తెలుసు. శ్రీమద్ రామాయణ కథకి జయ, భవత్రానికి జయ, శిల్పపాలకి జయ, అనంతకోటి వైష్ణవ బృందికి జయ.